అందరూ చేతులు జోడించి నమస్కరించుకొని నాతో పాటుగా చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ. దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ. నమః పంకజమాలినే. నమః పంకజనేత్రాయ. నమస్తే పంకజాంగ్రయే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ. ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ కూడా ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా ఇలానే చెప్పుకుంటుంటాం, హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి. ఉద్దేశం ఏంటంటే హ్యాపీగా ఉన్నాము ఈ సంవత్సరం అన్నా మనం సంతోషంగా ఉందాము అనేసి ఉద్దేశం అన్నమాట. ఆ సంతోషం అనేటువంటిది మనము ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు ప్రతి ఒక్కరు ఏం కావాలని కోరుకుంటున్నారు, ఆనందం సంతోషం కావాలని కోరుకుంటున్నారు. అందుకనే ప్రతి ఒక్కరు ఏం చెప్తారు, ఎవరైనా సరే ప్రపంచంలో ఈరోజు ఎవరైనా సరే ఏం చెప్తారు, హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏమన్నా బీపీ న్యూ ఇయర్ అని చెప్పి అంటాడు. చెప్పండి, అవి ఉన్నాయి ఆల్రెడీ ఎటు తిరిగి ఉన్నాయి అవి. అంటే ప్రతి జీవి కూడా ఆనందం కావాలని కోరుతున్నాడు, అది అతను కావాల్సింది, అతని వాంటింగ్, అది సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి అనుకోవడంలో తప్పులేదు, కానీ ఏ విధంగా సంతోషంగా ఉండాలని తెలుసుకోకపోవడంలో తప్పు ఉన్నది. అది మన శాస్త్రం ఏం చెప్తుందనంటే, కృష్ణుడు భగవద్గీతలో చెప్పేటువంటి వాక్యం, నాస్తి బుద్ధి రయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావైత శాంతిర్ అశాంతస్య కుత సుఖం. సుఖం సంతోషం కావాలనేగా అందరూ కోరుకునేది. ఆ సుఖం సంతోషం నాకు జీవితంలో రావాలి అని అంటే దానికి ముఖ్యంగా మనశ్శాంతి కావాలి. ఈ మనశ్శాంతి ఎవరికి ఉంటుంది అని అంటే స్థిరమైన బుద్ధి, అలానే దివ్యమైనటువంటి బుద్ధి, స్థిరమైన మనసు ఉన్నవాడికి వస్తుంది. ఈ రెండు జీవితంలో ఉండాలి అని అంటే కృష్ణుడితో సంబంధం కలిగి ఉండాలి. ఎవరైతే వ్యక్తికి కృష్ణుడితో సంబంధం అనేది ఉంటుందో ఆ వ్యక్తికి దివ్యమైన బుద్ధి, స్థిరమైన మనస్సు ఉంటాయి. ఈ రెండు ఉన్న వ్యక్తికి మనశ్శాంతి ఉంటుంది, మనశ్శాంతి ఉన్న వ్యక్తికి సుఖం ఉంటుంది. కృష్ణుడు ఇదే విషయాన్ని రివర్స్లో అడుగుతున్నాడు. మనకంతా ఏదైనా కొంచెం రివర్స్లో చెప్తే బాగా తొందరగా అర్థమవుతుంది కదా, అది కృష్ణుడు రివర్స్లో చెప్తున్నాడు. ఏమని, అర్జున నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన. అర్జున ఎవరికైనా సరే నాతో సంబంధం లేకపోతే స్థిరమైన మనస్సు ఉండదు, దివ్యమైన బుద్ధి ఉండదు. ఆ రెండు లేకపోతే మనశ్శాంతి ఉండదు. అశాంతస్య కుత సుఖం, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? సుఖం వచ్చే ప్రసక్తి లేదు. సో సుఖం అంటే ఏంటి? హ్యాపీనెస్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నామే, ఆ హ్యాపీ రావాలంటే ఏం చేయాలి? మనము కృష్ణుడితో కనెక్ట్ అయి ఉండాలి, భగవంతుడితో సంబంధాన్ని కలిగి ఉండాలి. భగవంతుడితో సంబంధాన్ని కలిగి ఉండేటువంటి విధానం ఏంటి అనంటే దానికి ఆది శంకరాచార్య మనకు ఒక పద్ధతి చెప్తున్నాడు. ఈ పద్ధతి మనం ఎప్పుడు జీవితం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆయన మన స్థాయిని వివరిస్తున్నాడు అన్నమాట. ఆది శంకరాచార్య ఎలా చెప్తున్నాడంటే, ఈ మొత్తం కనిపించేటువంటి ఈ ప్రపంచంలో మూడు అరుదైన విషయాలు ఉన్నాయంట. మూడే మూడు అరుదైన విషయాలు. ఈ మూడు అరుదైన విషయాల్ని మనం కనుక జీవితంలో గుర్తుపెట్టుకోగలిగితే మన జీవితం ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది మనకు కూడా అర్థమవుతుంది. ఆది శంకరాచార్య చెప్పిన మొట్టమొదటి అరుదైనటువంటి విషయం ఏమిటంటే మానవ జన్మ. ఈ మానవ జన్మ అనేటువంటిది అత్యంత అరుదైన విషయం అంట. దిస్ ఈజ్ ఫస్ట్ రేర్ థింగ్ అనమాట. మానవ జన్మ అనేది చాలా అరుదైన విషయము. ఆ మానవ జన్మ అనేటువంటిది అసంఖ్యాకమైనటువంటి జీవకోటిలో ఎవరో కొద్ది మంది జీవులకు మాత్రమే లభించేటువంటి వరం ఇది. అంటే చెప్పాలంటే ఆ వరాన్ని ఇప్పుడు మనం అందరం కూడాను కలిగి ఉన్నాం అనమాట. ఎందుకంటే పవిత్రమైన మానవ జన్మ తీసుకుని ఉన్నాం కాబట్టి ఈరోజు భగవంతుడి సన్నిధిలో కూర్చుని ఉన్నాం మనం. మొట్టమొదటి అరుదైన విషయం ఈ ప్రపంచంలో ఏమిటి? మానవ జన్మ. దాన్ని ఆయన ఏమన్నారంటే శంకరాచార్య మనుష్యత్వము అని చెప్పి అన్నారు. మనుష్యత్వం అత్యంత అరుదైనటువంటి విషయం. దీని తర్వాత రెండవ అరుదైన విషయం ఏంటంటే ఈ మనుష్యత్వాన్ని పొందినటువంటి కోటాను కోట్ల మంది మనుషులలో ముముక్షత్వం అనేటువంటిది అరుదైన విషయం. ముముక్షత్వం అంటే ఈ జన్మలోనే భగవంతుని గురించి నేను తెలుసుకొని, భగవంతుని గురించి అర్థం చేసుకొని ఆ భగవంతుని చేరుకోవాలి అనే ప్రగాఢమైనటువంటి కోరిక. ఇప్పుడు ఇక్కడే చూడండి, ముముక్షత్వం అంటే వందల మంది వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, దర్శనం చేసుకోగానే టకటకటకటక నడుచుకొని వెళ్ళిపోతున్నారు. కొద్దిమంది ఇక్కడ కూర్చున్నారు, భగవంతుని గురించి ఇక్కడ ఏదో చర్చ జరుగుతుంది, మనమేదో అనుకోకుండా యాదృచ్ఛికంగా దర్శనానికి వచ్చేసాము, తీరా చూస్తే ఇక్కడ ఏదో భగవంతుని గురించి చర్చ జరుగుతోంది, కాసేపు ఈ విషయాన్ని మనం విన్నాం అని చెప్పి కూర్చున్నారు అనమాట. మామూలుగా దేవాలయంలోకి వస్తే అందరూ కూడా దర్శనం తర్వాత కూర్చుంటారు కదా. ఎందుకు కూర్చుంటారు అనంటే దానికి సమాధానం ఒకటే విషయం వస్తుంది, అది ఆచారం అంతే, అలా కూర్చోవాలంతే అంటారు. ఎందుకు కూర్చోవాలి? నాకు బయట పనులున్నాయి కదంటే, ఒరే పనులున్నా కానీ కాసేపు అట్ట కూర్చొని వెళ్ళిపోరా అని అంటారు. కూర్చోవాలంతే. ఎందుకు కూర్చోవాలంటే ఆచారం అంటారు. కానీ అంతరార్థం ఏంటంటే ఎందుకు కూర్చోవాలంటే ఇలాంటి ఈ సాధు సాంగత్యంలో భగవత్ చర్చ కోసం కూర్చోవాలి. ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు కాబట్టి కూర్చోవడం అనే ఆచారం మాత్రం మిగిలిపోయి ఏ గుడికి వెళ్ళినా కానీ కాసేపు అట్లా కూర్చొని రావాలి. దేనికి రావాలి? ఎవరికి తెలియదు. చిన్నప్పటి నుంచి నేను అమ్మగారిని అడుగుతుండేవాడిని, ఎందుకు కూర్చోవాలి? అది ఒక డౌట్ నాకు, ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అనమాట, ఎందుకు కూర్చోవాలి అని. అర్థమేది కాదు. అమ్మగారు ఒకటే సమాధానం చెప్పేది ఏంటంటే, అవన్నీ అడగకూడదు, అట్లా ఆచారం అంతే, కూర్చోవాలి. ఒకసారి నాకే కొంచెం ఒక ఆలోచన వచ్చి చెప్పాను, నాకు తెలుసు ఎందుకు కూర్చోవాలో అని. నన్ను దేనికి రా అని చెప్పాను, టెంకాయ కొట్టుకొని తింటా కూర్చోవాలని చెప్పాను. అనగానే ఆమెకు నవ్వు కోపం రెండు వచ్చి ఏమనాలో అర్థం కాక నీకు బాగా తెక్కెక్కినట్టుంది అని చెప్పేసి ఊరుకుంది అనమాట. కానీ చివరికి పేరుకైతే ఇంజనీరింగ్ చదివాము, పెద్ద చెప్పుకోవడానికి భౌతికంగా పెద్ద విద్య అని చెప్పి చెప్పుకోవడానికి చదివినా గానీ నిజంగా గుళ్ళో దేవుని దర్శించిన తర్వాత ఎందుకు కూర్చుంటారనేది నాకు కూడా తెలియదు. ద డే నేను ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సాధువులు సాంగత్యంలో నేను తెలుసుకున్నాను ఎందుకు కూర్చుంటారంటే, మన వైదిక ఆచారం ప్రకారంగా భగవద్ దర్శనం అని అంటే కేవలం అక్కడ విగ్రహ దర్శనమే అవుతుంది, గర్భగుడిలో మనకి విగ్రహ దర్శనమే అవుతుంది. విగ్రహ దర్శనం తర్వాత మనం చేసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన దర్శనం ఉంది, అదేమిటంటే తత్వదర్శనం. తత్వదర్శనం అంటే ఆ భగవంతుడి గురించి, భగవంతుని దగ్గర సేవ చేసేటువంటి సాధువులు కానీ సేవకులు కానీ ఉంటారు, వాళ్ళు భగవంతుడి గురించి చెప్పేటప్పుడు దాని గురించి మనం విని తెలుసుకోగలిగితే అప్పుడు దర్శనం కంప్లీట్ అవుతుంది అనమాట. అందుకే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే గుడికి వచ్చేటప్పుడు దర్శనం అయిన తర్వాత కూర్చొని అక్కడ సాధువుల దగ్గర భగవంతుడి గురించి నాలుగు విషయాలు చెప్పి అడిగి మరీ చెప్పించుకునేవాళ్ళు. ఒకవేళ సాధువులు గనక అందుబాటులో లేకపోతే వీళ్లే వస్తా ఇంటి దగ్గర నుంచే భగవద్గీత భాగవతం తెచ్చుకునేవాళ్ళు. గుళ్ళో కూర్చొని, ఆ గుళ్ళో కూర్చొని చదివేది చాలా చాలా పవర్ఫుల్. ఇంటి దగ్గర మనం కూర్చొని, ఇంటి దగ్గర అట్మాస్ఫియర్ ఒక విధానం, కానీ గుడిలో వాతావరణం చాలా స్పిరిచువల్లీ వైబ్రెంట్ కదా, ఆధ్యాత్మికంగా చాలా ప్రకంపన ఉంటుంది. ఇక్కడ నిత్యం నామ సంకీర్తన జరుగుతూ ఉంటుంది, సేవ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూర్చొని కాసేపు ఆ పుస్తకం చదివేది చాలా చాలా అవగాహన పెరుగుతుంది అనమాట. అందుకని మొదటి ప్రిఫరెన్స్ ఏమో అక్కడ ఉండేటువంటి సాధువుల ద్వారా శ్రవణం చేయడము, ఒకవేళ అది సాధ్యం కాకపోతే అక్కడ 10 నిమిషాలు అని కూర్చొని చదవడం. మొత్తాన్ని కూర్చోవడం అనే ఆచారం ఉంది. మన గ్రహచారం ఏంటంటే ఎందుకు కూర్చుంటున్నామని అంతరార్థం తెలియదు, కానీ ఎప్పుడు గుళ్ళుకి వెళ్ళినా కానీ దర్శనం చేసుకుంటాం, కూర్చుంటాము, లేచేసి వచ్చేస్తున్నాం, అదేమనంటే అంతే అది ఆచారం అని చెప్పి అంటున్నాం అనమాట. అయితే నేను చెప్పిన విషయం, రెండో అరుదైన విషయం ఏంటి, శంకరాచార్యుల వారు చెప్పింది మనుష్యత్వాన్ని పొందినటువంటి కోటాను కోట్ల మందిలో ముముక్షత్వం అనేటువంటిది రెండో అరుదైన విషయం. ఈ ముముక్షత్వం అంటే ఏమిటి, ఈ జన్మలోనే నేను భగవంతుని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పశువులు జంతువులు అవి బ్రతికేస్తున్నాయి, నేను బ్రతికేస్తున్నాను, ఆహారము నిద్ర ఇలాంటివన్నీ అవి చేస్తున్నాయి, నేను చేస్తున్నాను, నాకు దానికి డిఫరెన్స్, వ్యత్యాసం ఏమిటి. వ్యత్యాసం ఏమిటంటే ఈ మానవ జన్మలో ఉండేటువంటి మేధస్సు భగవంతుని అర్థం చేసుకునే అవకాశాన్ని కలిగి ఉంది కాబట్టి ఈ జన్మలో నేను భగవంతుని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం సాదా సీదాగా చెయ్యను, తీవ్రంగా చేస్తాను అనేదాన్ని ముముక్షత్వము అంటారు. ఇది చాలా అరుదైన విషయం కదా. బయట ప్రపంచంలో మీరు చూడండి ఎంతమంది ఇంట్రెస్ట్గా ఆసక్తితో కూర్చొని భగవంతుని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. మాకు ఎక్కడుందండి టైము, బిజీ స్వామి అంటారు. ఏదైనా గుళ్ళో 2 సత్సంగాల కంటే బిజీ స్వామి అంటారు. యాక్చువల్గా వాళ్ళు బిజీగా లేరు, గజి బిజీగా ఉంటారు. ఏం చేయాలో మనసులో క్లారిటీ ఉండదు, అది అనుకుంటారు మేము బిజీ అనుకుంటారు. ఎన్నో విషయాలకు బయట ఎన్నో విషయాలకు బోలెడంత సమయం కేటాయిస్తాం, భగవంతుని విషయానికి వచ్చేసరికి ఇట వచ్చి అట వెళ్ళిపోవాలి. కాసేపు కూడా భగవంతుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేని పరిస్థితి అనమాట మనం. అందుకనే ఈ ముముక్షత్వం అనేటువంటిది రెండవ అరుదైన విషయంగా మనం చెప్పాలి. శంకరాచార్య చెప్పారు ఇది ముముక్షత్వం అంటే మానవ జన్మ పొందినటువంటి వాళ్ళలోనే దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి సంఖ్య ఇంకా అరుదుగా ఉంటుంది. మూడవ అరుదైన విషయం ఏంటంటే ఇలాంటి ఈ ముముక్షువులలో, ముముక్షువులు అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలనేటువంటి కోరిక కలిగిన వారు కాదు, తీవ్రమైన కోరిక కలిగిన వారు, వాళ్లలో మహాపురుష సాంగత్యం లభించేది ఇంకా అరుదైన విషయం అంట. మహాపురుషుని యొక్క సాంగత్యం దొరకడం అనేది ఇంకా అరుదైన విషయం. ఇంతకీ మహాపురుషుడు అంటే ఎవరు, ముందు అది తెలుసుకుంటే ఆయన సాంగత్యం ఏంటి అనేది మనకు మళ్ళీ తెలుస్తుంది. రామాయణంలో వాల్మీకి చెప్పిన ప్రకారంగా మహాపురుషుడు అంటే ఎవరు అని అంటే ఒక 5 విషయాలు ఆయనకు ఉండాలి, ఆయనకు ఉంటే అవి మహాపురుషుడు అని చెప్పాలన్నమాట. ఏమిటి 5 విషయాలు అంటే, భగవంతుని చేత శక్తి గావించబడి, భగవంతుని చేత ప్రేరేపించబడి, భగవంతునికే సేవ చేస్తూ, భగవంతుని గురించి సంపూర్ణంగా అర్థం చేసుకుని ఉండి, భగవంతుని గురించి అందరికీ అర్థమయ్యేటట్టు చేయగలిగి ప్రచారం చేసేవాడిని మహాపురుషుడు అని చెప్పి వాల్మీకి చెప్తున్నాడు. అంటే ఆయన అది ఎక్కడ ఏ సందర్భంలో చెప్తున్నాడంటే హనుమంతుడి గురించి చెప్పేటప్పుడు చెప్తున్నాడు. ఆయన హనుమంతుడు ఏ విధంగా మహాపురుషుడు అనంటే రాముడి చేత శక్తి గావించబడి, రాముని చేత ప్రేరేపించబడి, జీవితాంతము రామునికే సేవ చేస్తూ రాముణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకుని ఉండి రాముడు గురించి అందరికీ అర్థమయ్యేలా చేయగలిగిన వాడు. అందువల్ల అతను మహాపురుషుడు అని చెప్పి అన్నారు. మన పరిభాషలో చెప్పుకోవాలంటే మహాభక్తుడు అనొచ్చు, మహాభాగవతుడు అనొచ్చు. మనకు అందుబాటులో అలాంటి మహాభాగవతులు ఎవరన్నా ఉన్నారా అంటే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, మన సమక్షంలోనే ఉన్నారు. ఎవరు? భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. మీరు చూడండి, ఆయన జీవితంలో ఈ 5 లక్షణాలు మీకు కనిపిస్తాయి. ఫస్ట్, ఎంపవర్డ్ బై కృష్ణ, ఇన్స్పైర్డ్ బై కృష్ణ, సర్వింగ్ ఓన్లీ కృష్ణ, అండర్స్టాండ్ కృష్ణ కంప్లీట్లీ, అండ్ మేక్ అదర్స్ టు అండర్స్టాండ్ కృష్ణ. ఈ 5 ఆయనకున్నాయి. జీవితం అంతా కూడా ఆయన కృష్ణుడి చేత శక్తి గావించబడి ఉన్నారు. కృష్ణుడి చేత ప్రేరేపితమయ్యి పాశ్చాత్య ప్రపంచానికి వెళ్లి వెస్ట్రన్ కంట్రీస్లో ఈ భగవద్గీత భాగవతం గురించి ప్రచారం చేశారు. కృష్ణుడికే సేవ చేశారు. ఆయన జీవితం చిన్న వయసు నుంచి కృష్ణుడికే అంకితమయ్యారు. కృష్ణుడిని సంపూర్ణంగా ఆయన అర్థం చేసుకున్నారు. అనేక మందికి దివ్యమైనటువంటి గ్రంథాల ద్వారా కృష్ణుని అర్థమయ్యేటట్టు చేయగలిగారు. ఈరోజు ఇక్కడ కూర్చొని మా 4 విషయాలు మనం చెప్తున్నాము అంటే ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహమే అది. వారు రాసినటువంటి భగవద్గీతని ఎప్పుడో నేను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు నేను చదివి ప్రేరేపితుండయ్యి తర్వాత సాధువుల సాంగత్యంలోకి వస్తే భగవంతుని గురించి కొంచెం తెలిసింది. నాకు తెలిసిన దాంట్లో మిగతా వాళ్ళకి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మహాపురుషుడనని ఎవరిని చెప్తున్నారు అంటే భగవంతునికి శుద్ధ భక్తుడిని చెప్తున్నారు అన్నమాట. శంకరాచార్య చెప్పిన 3 అరుదైన విషయం ఏంటంటే ఆ మహాపురుష సాంగత్యం లభించడం అనేది అరుదైన విషయం. నేను చాలా చోట్ల ఇప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణలో ప్రయాణం చేస్తున్నాను కదా, చాలా మంది ఏమంటారంటే స్వామి మాకు కూడా ఏదో ఆధ్యాత్మిక జీవితం అంటే ఆచరించాలని, భక్తి అంటే చేయాలని ఉంది, కానీ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, సరైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి వాళ్ళు లేరు, ఎట్లా చేయాలో తెలియదు, ఏదో చేసేస్తున్నాం అంటే చేసేస్తున్నాం అని చెప్పి అంటారు. అంటే ఏమిటి, అక్కడ వాళ్ళకి ఏం కొరవడింది? వాళ్ళు ముముక్షువులే. అంటే మానవ జన్మ అనే ఒక మొదటి అరుదైన విషయాన్ని పొందారు, ముముక్షత్వం అనేటువంటి 2 అరుదైన విషయాన్ని పొందారు, అంటే భగవంతుని తెలుసుకోవాలనేటువంటి ఒక తాపత్రయం ఉంది. 3 అరుదైన విషయం ఏంటి? మహాపురుష సాంగత్యం, అది లేదు వాళ్ళకి. అది లేదు కాబట్టి భక్తి అంటే ఎలా చేయాలో తెలియక డివోషన్ అని అంటే అదేదో ఒక సెంటిమెంట్ అనుకుని మూఢనమ్మకంగా ఏదో చేసేస్తున్నారు అనమాట. దానివల్ల ఏముంది, కొంతకాలమే చేయగలుగుతారు, తర్వాత వదిలేస్తారు. ఏముందా ఈ సెంటిమెంట్లు, ఈ తిలకాలు, ఈ బొట్లు పెట్టడం, ఈ జపమాలు, ఇవన్నీ అవసరమా? పరిగెత్తే ఈ ప్రపంచంలో హాయిగా ఎంజాయ్ చేయకుండా ఇవన్నీ ఎందుకు అని అని చెప్పి అంటారు. ఎందుకని? వాళ్ళు భక్తిని సెంటిమెంట్ అనుకున్నారు కాబట్టి. కానీ భక్తి అనేటువంటిది డివోషన్ అనేటువంటి సెంటిమెంట్ అది కాదు, సైంటిఫిక్ అన్నమాట, శాస్త్రీయమైనటువంటిది భక్తి అనేది. అది శాస్త్రీయంగా మనం అర్థం చేసుకోకపోవడం చేత దాన్ని మనం మూఢనమ్మకంగా భావించి కొంతకాలం పాటించి వదిలేస్తున్నాము, లేకపోతే మూఢనమ్మకంగానే కంటిన్యూ చేస్తున్నాం. ఏదో పండగ పబ్బం వచ్చినప్పుడు కాస్త అడావుడి హంగామా చేసేసి అక్కడికి అయిపోయింది, మళ్ళీ వచ్చే సంవత్సరం చూసుకుందాం. అలా కాకుండా భక్తిని శాస్త్రీయంగా అర్థం చేసుకునే విధానాన్ని ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తెచ్చారనమాట. కాబట్టి మనందరికీ కూడా ఆ 3 అరుదైన విషయం ఏమిటది? మహాపురుష సాంగత్యం. అది కూడా మనకు లభించింది ప్రభుపాదుల వారి కరుణ చేత. ఈ విధంగా ఆది శంకరాచార్య చెప్పిన 3 అరుదైన విషయాలు కూడా మన జీవితంలో మనం పొందాం. మొదటి అరుదైన విషయం ఏమిటి? ఇది ఎప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా ఇది ఉపయోగపడుతుంది. మొదటి అరుదైన విషయం ఏమిటి? మనుష్యత్వము, ఈ మానవ జన్మ పొందడం. 2 అరుదైన విషయము ముముక్షత్వము, మానవ జన్మ పొందినా కూడా అందులో భగవంతుని తెలుసుకోవాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి కోరిక కలిగి ఉండడం. 3 అరుదైన విషయం ఏంటి? మహాపురుష సాంగత్యం, భగవంతునికి శుద్ధ భక్తులు ప్రభుపాదుల వారి ఇలాంటి ఆచార్యులకి సాంగత్యం లభించడం. ఈ 3 అరుదైన విషయాలు మనకి ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లభ్యమై ఉన్నాయి అన్నమాట. ప్రపంచంలో మీరు ఏ మారుమూలకైనా వెళ్ళండి, హరే కృష్ణ ప్రచార కేంద్రం ఉంటుంది లేదా మందిరం ఉంటుంది. భగవద్గీత గురించి తెలుసుకోవడానికి, ప్రశాంతంగా హరినామ సంకీర్తన చేయడానికి, భగవంతుని అర్థం చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉందన్నదన్నమాట. అలాంటి ఈ అరుదైన విషయాలు మనం పొందిన తర్వాత దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవిత్రమైనటువంటి జ్ఞానం గురించి మనం తెలుసుకోవాలి. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు 4వ అధ్యాయం పేరు దివ్య జ్ఞానం. ఆ దివ్య జ్ఞానాన్ని భగవంతుడు వివరించేటప్పుడు భగవంతుడు ఆ అధ్యాయాన్ని ఎలా ప్రారంభిస్తున్నాడంటే, సైవాయం మయా చేద్య యోగ ప్రోక్త పురాతన అని చెప్పి మొదలు పెడుతున్నాడు అనమాట. అందులో ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతపః. అర్జున, ఇప్పుడు నేను నీకు చెప్పే ఈ భగవద్గీత అప్పుడెప్పుడో వివస్వాన్ మన విప్రాహ మనుర్ ఇక్ష్వాక వే బ్రవీత్, అప్పుడెప్పుడో సూర్యుడికి చెప్పాను నేను. వివస్వానుడు అంటే సూర్యుడు. సూర్యుడు ఈ గీతా జ్ఞానాన్ని మనువుకిచ్చాడు, మనువు ఈ గీతా జ్ఞానాన్ని ఇక్ష్వాకుకిచ్చాడు. ఇక్ష్వాకు అంటే ఎక్కడొస్తుంది మనకి ఇక్ష్వాకు పేరు? ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర నను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర. ఇక్ష్వాకు అనే మాట ఎక్కడొస్తుంది? త్రేతాయుగంలో రామచంద్రుడి వంశంలో వస్తుంది అన్నమాట. అంటే గీతా జ్ఞానం అనేది ఇక్ష్వాకు మహారాజు దగ్గర కూడా వచ్చింది. అది ఇక్ష్వాకు మహారాజు నుంచి దిలీపుడు, రఘు మహారాజు ఇలా వీళ్ళందరి నుంచి దాటుకుంటూ దశరథ మహారాజు వరకు కూడా వచ్చింది. అది దశరథ మహారాజు తర్వాత ఎవరు? శ్రీరామచంద్రుడు స్వయంగా, మళ్ళీ ఆ భగవంతుడే. ఆయన దగ్గర కూడా వచ్చింది. ఆయన తర్వాత ఆ జ్ఞానం లవకుశులకు కూడా వెళ్ళింది. ఆ లవకుశుల తర్వాత ఏమైపోయింది? ఈ జ్ఞానం అనేది నష్టం, లాస్ అయిపోయింది. యోగో నష్ట పరంతపః. అర్జున, నేను చెప్పినటువంటి ఆ జ్ఞానం అలా పరంపరలో వస్తూ వస్తూ అక్కడ లాస్ అయిపోయింది. అక్కడ లాస్ అయింది కాబట్టి మళ్ళీ నేను నీతో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకు నీతోనే నేను ప్రారంభిస్తున్నాను? అర్జునుడికే ఎందుకు కృష్ణుడు ఈ భగవద్గీత చెప్పాడు? మామూలుగా పాండవుల్లో ఉన్నారు కదా పెద్దలు, అంటే 5 మందిలో అర్జునుడి కన్నా పెద్దవాడు భీముడు ఉన్నాడు, యుధిష్ఠిరుడు, ధర్మరాజు ఉన్నాడు. వాళ్ళకి చెప్పుండొచ్చు కదా, లేకపోతే ఇంకెవరికన్నా క్షత్రియులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎవరికైనా చెప్పుండొచ్చు కదా. అర్జునుడికే ఎందుకు చెప్పాడు కృష్ణుడు ఈ భగవద్గీత? ఈ విషయం మనం తెలుసుకుంటే భగవద్గీత వినడానికి మనకు అర్హత కూడా అర్థమైపోతుంది. మరి అర్జునుడు అర్హుడు ఏంటనే ఆయనకి చెప్పింది, అర్హత లేకపోతే ఆయనకి ఎందుకు చెప్తాడు కృష్ణుడు? సో ఆయనకున్న అర్హత అనేది కృష్ణుడే, కృష్ణుడి నోట్లో నుంచే వచ్చేసింది. అర్జునుడికున్న అర్హత ఏంటంటే, భక్తో సిమే సకాచేతి రహస్యం హేతదుత్తమం. అర్జున, నువ్వు నా భక్తుడివి మరియు నా ప్రియమైనటువంటి స్నేహితుడివి. యు ఆర్ మై డివోటీ అండ్ యు ఆర్ మై బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్. ఏమంటారు సంస్కృతంలో? ఆప్తమిత్రుడు అంటారే. ఆప్తమిత్రుడు అని అంటే హృదయపూర్వకమైనటువంటి స్నేహితుడు. అందుకని నీకు ఈ రహస్యమైనటువంటి గీతా జ్ఞానాన్ని వివరిస్తున్నాను. ఇదే క్వాలిఫికేషన్. భగవద్గీతను మనం తెలుసుకోవాలన్నా వినాలన్నా దానికి అర్హత ఏమిటయ్యా అంటే, భగవంతునికి భక్తుడయ్యే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ భగవంతుని సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటే అది భగవద్గీత వినడానికి అర్హత. భగవద్గీతను మనం లాజిక్ అండ్ ఆర్గ్యుమెంట్తో కానీ, లేకపోతే ఛాలెంజ్ మూడ్తో కానీ, సవాలు చేసే భావంతో కానీ, తర్కవాదంతో కానీ, ఇంకా ఇతరత్ర ఏ భావంతో నువ్వు దాన్ని అప్రోచ్ అయినా కానీ భగవద్గీతలో ఉన్నటువంటి రహస్యం నీకు అర్థమయ్యే అవకాశం లేదు. భగవద్గీతను ఆశ్రయించాల్సిన విధానం ఏమిటయ్యా అంటే, భక్తుడయ్యే భావన, భగవంతునికి సన్నిహితమయ్యేటువంటి భావన ఉండాలి. అలాంటి భగవద్గీతని కృష్ణుడు అర్జునుడికి బోధించే 4వ అధ్యాయంలో కృష్ణుడు ఒక శ్లోకం చెప్తాడు. ఈ శ్లోకం చెప్పేటప్పుడు ఈ శ్లోకం ఆయన చెప్పేటటువంటి విధానాన్ని మనం ఒకసారి అర్థం చేసుకున్నాం. దాన్ని బట్టి ఆయన ఎలా చెప్పాడో అని చెప్దాం. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శీల ప్రభుపాదికి జై గౌర్ ప్రేమనంద. కృష్ణుడు ఈ శ్లోకం చెప్పినటువంటి అంతరార్థం మనం గమనిస్తే, కృష్ణుడు ఏమంటున్నాడంటే, నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. అర్జున, ఈ భగవద్గీత జ్ఞానం కన్నా కూడా మించినటువంటిది ఈ ప్రపంచంలో వేరొకటి లేదు. తత్స్వయం యోగ సంసిద్ధ. ఎవరైనా ఈ గీతా జ్ఞానాన్ని ఒక సిస్టమాటిక్ వేలో, ఒక క్రమ పద్ధతిలో గనక అతను అర్థం చేసుకోగలిగితే, కాలేనాత్మని విందతి, కాలక్రమేణా అతను నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాడు. ఈ మాట చెప్పేటప్పుడు మనం ఒకసారి ఈ మాటని మన పరిభాషలో ఆలోచిద్దాం. ఏమనంటే, ఎక్కడైనా సరే మనము ఏదైనా ఒక విషయాన్ని, ఇదిగో ఈయనకన్నా కూడా మించి నాకు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు అని ఎప్పుడంటాం చెప్పండి? ఎప్పుడన్నా ఎమోషన్ ఫీల్ అయినప్పుడు అంటాం అట్లా. నాకు ప్రపంచం అంతా ఒక ఎత్తు, ఈయన ఒక్కడే ఒక ఎత్తు, ఈయన ప్రపంచానికన్నా నాకు ఎక్కువ అని చెప్పడానికి, అలా వచ్చినప్పుడు ఏదైనా మాట మనకు వచ్చినప్పుడు, ఇగో చూడు చెప్తున్నాను, ఇతనికన్నా ఎక్కువ నాకు ప్రపంచంలో ఎవరు లేరు, నువ్వేమైనా చేసుకో, నాకు ఇతను కావాల్సిందే అంటాం. ఆ మాట మనం ఎప్పుడైనా బాగా ఎమోషన్ అయినప్పుడు చెప్తాం అన్నమాట. అక్కడ మన ఉద్దేశం ఏంటి, ప్రపంచం అంతా నాకు ఒక ఎత్తు, ఇతను ఒక్కడే నాకు ఒక ఎత్తు అని. కృష్ణుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రపంచం అంతా ఒక ఎత్తు, పవిత్రమైనటువంటి భగవద్గీత జ్ఞానమే ఒక ఎత్తు. పవిత్రం ఇహ విద్యతే, ఈ పవిత్రమైన జ్ఞానం కన్నా మించినది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. దీన్ని ఎవరైతే క్రమ పద్ధతిలో అర్థం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా నన్ను సంపూర్ణంగా తెలుసుకోగలుగుతారు. ఈ జ్ఞాన రాహిత్యం వల్ల, జ్ఞానం లోపించడం వల్ల ప్రస్తుతం ప్రపంచంలో, సమాజంలో ఎన్నో అవకతవకలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో రకాలైనటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. చాలా మంది జీవితంలో అనేక విషయాల్లో సతమతం అవుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏం చేయాలి ఏం చేయకూడదు తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇదంతా దేనికి వస్తుంది అంటే, జ్ఞాన రాహిత్యం వల్ల. జ్ఞానం లేకపోతే దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ప్రపంచంలో భగవద్గీత జ్ఞానం లేకపోవడం వల్ల దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే దానికి ఒక వీడియో ఉంది. ఆ వీడియో ఇప్పుడు మనం చూద్దాము. మీరు జాగ్రత్తగా పరిశీలించండి, అవన్నీ ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనిపిస్తాయన్నమాట. ఇవన్నీ ప్రపంచంలో మనం చూసేటువంటివి. పవిత్రమైన భగవద్గీత జ్ఞానం లోపించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అని ఆ వీడియో మీరు అందరూ కూడా చూడండి. సో ప్రతి పిల్లవాడికి కూడా కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని ఆశాభావాలు ఉంటాయి. ప్రతి తల్లిదండ్రికి కూడాను బిడ్డ మీద కొన్ని భవిష్యత్ కలలు ఉంటాయి. ఆ కళలు నా బిడ్డల ద్వారా నెరవేర్చుకోవాలని చెప్పి, మా వాడు ఇంజనీర్ అవ్వాలి, మా వాడు యాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని చెప్పి అంటూ ఉంటారు. ప్రతి తల్లిదండ్రికి ఒక కళ ఉంటుంది, ప్రతి పిల్లవాడికి ఒక ఆశ ఉంటుంది, ప్రతి దేశానికి కూడాను ఒక ఆశాభావం అనేది ఉంటుంది అన్నమాట. ఈ దేశంతో మనం ఇది సాధించాలి, మన దేశం ఈ విషయాల్లో ముందుకెళ్ళాలి, ఇలాంటి ప్రణాళికలు, ఆశాభావాలు ప్రతి దేశానికి ఉంటాయి. మరి వాళ్ళకి మనం ఏమేమి ఇస్తున్నాము, వాళ్ళకి ఇవన్నీ కోరుకునే వాళ్ళకి మనం ఏమేమి ఇస్తున్నాం? ఇప్పటి వరకు చూసాం కదా, అన్ని శ్రేష్టమైనవి, ఆకాశాన్ని అంటే భగవంతులు, బెస్ట్ ఫెసిలిటీస్, లైబ్రరీస్, పెద్ద పెద్ద ఎడ్యుకేషన్లు, హైయర్ ఎడ్యుకేషన్లు, ఒకటేంటి వాట్ నాట్, హైఫై నుంచి వైఫై వరకు అన్ని ఇస్తున్నాం అన్నమాట వాళ్ళకి మనం. అన్ని ఇస్తున్నా కూడా కానీ ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఏం కోల్పోతున్నాం మనం? ఇవన్నీ శ్రేష్టమైన రీతిలో మనం ఇస్తూ ఇస్తూ వచ్చి ఏమి ఏంటి మిస్ అవుతుంది? ఇప్పుడు ఆ అకృత్యాలన్నీ కూడా, నానా విధాలైనటువంటి కష్టాలన్నీ కూడా, ఎందుకంటే చెప్తున్నా చూడండి, 158 గర్భస్రావాలంట ఒక గంటకి. అంత దీనమైన, దారుణమైనటువంటి పరిస్థితి. గర్భస్రావం అంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది, తైవాన్ అనే దేశం ఉంది కదా, తైవాన్ దేశంలో అత్యంత కాస్ట్లీ, అత్యంత టేస్టీ అయిన ఫుడ్ ఏదో తెలుసా? తల్లి గర్భంలో ఉండేటువంటి, అప్పుడే పుట్టినటువంటి శిశువు. అప్పుడే పుట్టిన శిశువుని హోటల్కి అమ్మేస్తే వాళ్ళు అప్పటికప్పుడు దాన్ని చేసేసి, అప్పటికప్పుడు దాన్ని వండేసి పెడతారన్నమాట. అది తైవాన్లో అత్యంత ఖరీదైన, రుచికరమైన ఆహారం అంట. అంటే ఈ ఇంకా ఏ స్థాయికి పైశాచికత్వం పెరిగిపోయింది, అప్పుడే పుట్టిన పసికందుని అందరూ ఏం చేస్తారు, మామూలుగా తల్లి హాస్పిటల్లో ఉంటే బయట బంధువులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పిల్లవాడు కేవ్వమని కేరింతలు వినపడగానే ఆనందంగా బిడ్డ పుట్టాడు అని చెప్పేసేసి దగ్గరికి వెళ్ళి చూడడానికి ప్రయత్నిస్తారు, ముద్దడ్డానికి ప్రయత్నిస్తారు. అందరు స్నేహితులు బంధువులకి పిలుచుకుంటారు, అబ్బాయి పుట్టాడు, వెంటనే ఫోన్లు చేస్తారు. అప్పుడప్పుడు మన డివోటీస్ ఫోన్లు చేస్తారు, ప్రభు బాబు పుట్టాడు, ప్రభు కృష్ణుడి ఆశీర్వాదంతో, మీ ప్రార్థనలతో, ఇలా చెప్తారు. ఇక్కడేం చేస్తారు, అప్పుడే పుట్టగానే ఆ బిడ్డని ఇంకా తల్లి స్పృహలోంచి తేరుకోకముందే అట్లే హోటల్కి పంపించేస్తారని. అంత దారుణమైన స్థితి ఎందుకు, ఏం మిస్ అయ్యి ఇంత అగత్యం? అన్ని బెస్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఉండి జీవితంలో ఏది మనం కోల్పోవడం వల్ల, లేకపోతే ఏది మనకి మిస్ అవ్వడం వల్ల ఈ స్థితి వస్తుంది చూద్దాం. చూడండి, నేరాలని, ఘోరాలని, హత్యలని, ఆత్మహత్యలని, ఇవంతా కూడాను రోజు రోజు మనం చూస్తున్నాము సంవత్సరం సంవత్సరం వీటి శాతం పెరిగిపోతూనే 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 ఉందన్నమాట. ఎక్కడ కూడా అవి తగ్గేటట్టుగా అనిపించడంలా, ఏది మిస్ అవడం వల్ల ఇంత ఫ్రస్ట్రేషన్కి, ఇంత జీవితంలో విసిగి వేసారిపోయేంత డిప్రెషన్కి ఎందుకు మనిషి లోనవుతున్నాడు? ఇది కదా మనం ప్రజెంట్ ప్రాబ్లం, అది దాన్ని అడ్రస్ చేయాలి మనం. మనిషి ఎందుకు ఈ విధంగా కారణం అవుతున్నాడు, ఇలా ఎందుకు లోనవుతున్నాడు చూద్దాం. మరి సంవత్సరం సంవత్సరానికి కూడా నేను ఈ మధ్య బెంగళూరు నుంచి ఒక పోలీస్ అధికారి గుడికి దర్శనానికి వచ్చినప్పుడు అతను చెప్తున్నాడు, అక్కడ బెంగళూరులో పరిస్థితి చెప్తున్నాడు ఆయన, చాలామంది ఈ ఐటీ పేరుతో కంప్యూటర్ ఇంజనీర్స్ పేరుతో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది అకస్మాత్తుగా తెల్లారేసరికి వీధిని పడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు రాసుకునేటప్పుడే బాండ్ అలా రాయించుకుంటారు, మాకున్నంత వరకే నువ్వు చేయాలి, తర్వాత నీ దారి మీది మా దారి మాది ఏదో కొంత ఇచ్చేస్తారు పంపించేస్తారు. నిన్న మొన్నటి వరకు నెలకి 70,000 రూపాయలు 80,000 రూపాయలు జీతం డ్రా చేసేవాడు తెల్లారికి వీధిని పడితే వాడికి ఏం చేయాలో అర్థం కాక, ఇంటికి వెళితే మళ్ళీ ఇంటి దగ్గర ముఖం చూపించుకోవడానికి చెల్లక, ఏమి చేయాలో తెలియక పూర్తిగా డిప్రెషన్కి లోనైపోయి ఆ డిప్రెషన్లో వ్యసనాలకి గురయ్యి చివరికి జీవితాన్ని ముగించేసుకుంటున్నాడు అనమాట. ఈ విషయాన్ని బయటికి పొక్కనీయకుండా, ఎందుకు బయటికి పొక్కితే గనక ఆ కంపెనీలకు చెడ్డ పేరు వస్తుంది కదా, ఆమె బయటికి తెలియకుండా దాన్ని అక్కడక్కడే దాన్ని రూపుమాపేసి బయట జనాలకు రానియకుండా, బయటికేమో న్యూస్ పేపర్లో ప్రకటనలు అవేమో ఇక్కడ మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పి పిలవడం, అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటంటే నెలకి ఒకసారిగా 70,000 రూపాయలు చేతులు చూసారు, ఎట్ట ఖర్చు పెట్టాలో వాళ్ళకి ట్రైనింగ్ అవ్వలా, ఒకసారిగా చదువులు అయిపోతేనే 70,000-80,000 రూపీస్ చేతికి వస్తే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు, ఇక అవన్నీ క్లబ్బులకి పబ్బులకి ఖర్చు పెట్టడం, వ్యసనాలకు అలవాటు అయిపోవడం, ఒకసారిగా జాబ్ పోయేసరికి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేస్తారు, తెల్లారికి వీధిలో పడేసరికి ఏం చేయాలో అర్థం కాక డిప్రెషన్కి లోనైపోయి శరీరం వదిలేయడం, ఇలాంటి పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాన్ని కవర్ చేస్తూ ఎవ్రీథింగ్ ఈజ్ నైస్, వెరీ నైస్, వండర్ఫుల్ అని చెప్పేసి ప్రకటనలు ఇస్తున్నారు స్వామి, అసలు అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పి అంటున్నాడు. సో ఎందువల్ల ఇది జరుగుతోంది, జీవితంలో ఏం కోల్పోవడం వల్ల, వాళ్ళు ఏది మిస్ అవ్వడం వల్ల ఈ స్థితికి గురవుతున్నారు, వ్యక్తిత్వం అనేటువంటిది లోపించడం వల్ల ఇది జరుగుతోందన్నమాట. సో ఆ వ్యక్తిత్వం అనేటువంటిది లోపించడం వల్ల ఇది జరుగుతుంది అని అంటే, వ్యక్తిత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? గురువు, సాధువు, శాస్త్రం, ఈ మూడింటి నుంచి వస్తుంది. ఈ మూడింటి నుంచి వ్యక్తిత్వం అనేటువంటిది మనకి ఎప్పుడైతే వస్తుందో, క్యారెక్టర్, మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏదో ఒక సామెత చెప్తుంటారు, ఏమది, వెన్ మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్. ఇప్పుడు అనుకుంటున్నారు ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని, డబ్బు పోతే ఇంక అన్నీ పోయినట్టే. కానీ మామూలుగా చెప్పేది ఏంటంటే, మనం పెద్దలు చెప్పింది సూక్తి, ధనం పోతే ఏం పోనట్టే. వెన్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, ఆరోగ్యం పోతే ఏదో కొంత పోయినట్టు. వెన్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్, వ్యక్తిత్వం కనుక పోయింది అని అంటే సర్వం కోల్పోయినట్టే లెక్క. ఆ వ్యక్తిత్వాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, దాన్ని ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే, త్రూ ద టీచింగ్స్ ఆఫ్ భగవద్గీత అండ్ భాగవతం. ఈ భగవద్గీత భాగవతంలో ఉన్నటువంటి ఉపదేశాలను కనుక మనం రోజు అభ్యాసం చేయగలిగితే ఆ వ్యక్తిత్వం అనేటువంటిది మనలో అభివృద్ధి చెందుతుంది. సరే, వ్యక్తిత్వం మనలో అభివృద్ధి చెందినప్పుడు దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని అంటే, జీవితంలో వచ్చేటువంటి ఎన్ని ఒడిదుడుకులైనా సరే మనం తట్టుకొని ముందుకెళ్తాం అన్నమాట. అంటే మనం జీవితంలో ఎంత కష్టమైనా రావచ్చు, ఎంత నష్టమైనా రావచ్చు, దాన్ని అధిగమించి ముందుకెళ్లేంత ధైర్యం వస్తుంది. అందుకే మన ఆచార్యులు ఏం చెప్తారంటే, దేవుడి దగ్గరికి అందరూ వస్తారు, ప్రార్థన చేస్తారు. సహజంగా మామూలుగా ఏం ప్రార్థన చేస్తాం మనం, కృష్ణ నా కష్టాలన్నీ తీసేయి తండ్రి, నా కష్టాలన్నీ తొలగించేయి అని చెప్పి ప్రార్థన చేస్తాం. ఏం ప్రార్థన చేయమని చెప్తున్నారు అంటే, కృష్ణ నాకు కొండంత కష్టాలు వచ్చినా కూడా వాటిని అధిగమించేటువంటి శక్తిని ప్రసాదించు తండ్రి అని చెప్పి అడగాలి. ఇది ప్రాక్టికల్ ప్రేయర్ అన్నమాట, ఆచరణాత్మకమైన ప్రార్థన. ఎందుకు, అదే కృష్ణుడి భగవద్గీతలో ఏం చెప్తున్నాడంటే, దుఃఖాలయం అశాశ్వతం అంటున్నాడు. ఈ ప్రపంచం అనేది ఇది దుఃఖాలయము, ఇది అశాశ్వతం. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చున్నాము, ఒక 100 ఇయర్స్ దాటితే మనం ఎవరం కూడా ఉన్నాం, అశాశ్వతం ఇది. దుఃఖాలయం అని అంటే, ఇప్పుడు మనం భోజనాలయంలోకి వెళ్తే భోజనం దొరికినట్టుగా, వస్త్రాలయంలోకి వెళ్తే వస్త్రాలు దొరికినట్లుగా, దుఃఖాలయం అంటే ఇక్కడ ఎప్పుడు మనకు దుఃఖాలు అనేటువంటి పొంచి ఉంటాయి. మరి సుఖం అనేటువంటిది ఏదైతే మనం ఇక్కడ అనుభవిస్తున్నాం, మరి అదేంటండి అనొచ్చు మీరు. మేము కొన్ని సుఖాలు ఎంజాయ్ చేస్తున్నాం కదా, పార్కులు సినిమాలు అవి ఇవి చాలా చాలా ఉన్నాయి కదా, ఎంటర్టైన్మెంట్ థింగ్స్ చాలా ఉన్నాయి కదంటే అవన్నీ దుఃఖానికి విరామం మాత్రమే. బ్రేక్ ఉంటుంది కదా, ఇంటర్వెల్ అంటాం కదా, ఇంటర్వెల్ తో మళ్ళీ సినిమా మొదలవుతుంది, కంటిన్యూ అవుతుంది. మనకి దుఃఖాలు ఏమైనటువంటి ఒక పెద్ద సినిమా మన జీవితం, అప్పుడప్పుడు కనిపించేటువంటి సుఖాలు ఇంటర్వెల్స్ అనమాట. ఇంటర్వెల్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అలాంటి ఈ దుఃఖాలయం అశాశ్వతం అనే ఈ ప్రపంచాన్ని సుఖాలయంగా మార్చుకోవాలి అనేది భ్రమ. దీన్ని మనం ఈ దుఃఖాలయాన్ని అధిగమించి భగవత్ సేవలో ఆనందాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అందుకనే ఆచరణాత్మకమైన ప్రార్థన ఏంటంటే, భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసుకునేది, మన భౌతిక జీవితంలో కావచ్చు ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు కష్టాలు క్లేశాలు దుఃఖాలు అనేటువంటివి ఉంటాయి, ఉండే తీరుతాయి. వాటన్నిటినీ అధిగమించేటువంటి, కొండంత కష్టం వచ్చినా అధిగమించే శక్తిని నాకు ప్రసాదించమని అడగడం అనేది ప్రత్యక్షమైనటువంటి ప్రార్థన. ఈ విధంగా క్యారెక్టర్ మనలో గనక మనం బిల్డప్ చేసుకుంటే, ఇప్పుడు బయట చాలా చెప్తున్నారు కదా పర్సనాలిటీ డెవలప్మెంట్, క్యారెక్టర్ బిల్డప్ అని ఏవే సెమినార్లు అని చెప్తున్నారు, కానీ భగవద్గీత టీచింగ్స్ ద్వారా ఏ వ్యక్తి అయినా సరే అద్భుతమైన క్యారెక్టర్ని పెంపొందించుకుంటాడు. స్వామీజీ ప్రభుపాదుల వారు అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ ఆయన కృష్ణ భక్తిని ప్రచారం చేస్తున్నప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఇందాక మన వీడియోలో కూడా చూసాం ఏమి క్రైమ్ రేటు పెరుగుతూ ఉంది అనేసి, ప్రభుపాదుల వారు అమెరికాలో న్యూయార్క్లోను తర్వాత లాస్ ఏంజలస్ వెస్ట్ వర్జీనియా ఇక్కడ ప్రచారం చేస్తున్నప్పుడు నేరాల శాతం తగ్గుతూ వచ్చిందంట, క్రైమ్ రేటు తగ్గుతూ వచ్చింది. ఈ విషయం తెలిసి అమెరికాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న పోలీస్ కమిషనరు దీనికి కారణం ఏంటో కనుక్కోండి అని గూఢచారులు నియమించాడంట. వాళ్ళు గూఢచారులు పరిశోధన చేసి కనుక్కొని వాళ్ళు వచ్చి చెప్పారు, ఆయన ఎవరో ప్రభుపాద అంట, భారతదేశం నుంచి వచ్చిన స్వామీజీ అంట, అదేదో హరే కృష్ణ ఉద్యమం అని చెప్పి ఇస్కాన్ అని పెట్టాడంట, దానివల్ల చాలా మంది దుర్మార్గులందరూ కూడా సన్మార్గులు అయిపోయి మంచి మార్గంలో నడుస్తున్నారు, దానివల్ల మనకి ఈ క్రైమ్ రేట్ అనేది తగ్గిపోయింది, ఇది కారణం అని చెప్పారు. ఆయనకు చాలా ఆనందం అయిపోయింది ఆ కమిషనర్కి. ఆ ఒకసారి స్వామీజీని మన కార్యాలయానికి తీసుకురండి అని చెప్పేసి వాహనం వచ్చి పంపించాడు. సో ప్రభుపాదుల వారిని తీసుకొచ్చారు. ప్రభుపాదుల వారు వచ్చిన తర్వాత ఆయన కూర్చోబెట్టుకొని శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి శీల ప్రభుపాదకి నితాయి గౌర్ ప్రేమనంది, ఆయన కూర్చోబెట్టుకొని పోలీస్ కమిషనర్ అడుగుతున్నాడు ఆయన్ని, ఈ ఇక్కడ ఈ అమెరికాలో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మేము కారాగారాల్లో బంధించి పెట్టేటువంటి చిత్రహింసలు మామూలు చిత్రహింసలు కాదు, ఆ చిత్రహింసలు తట్టుకోలేక వాళ్ళు మేము మారిపోతాము మారిపోతాము ఇంకా మేము తప్పులు చేయము అంటారు. సరే అని చెప్పేసి ఊరు బయటకు వదిలేస్తే మళ్ళీ యథావిధిగా అదేదో అన్నారు చూడు, ఏమినది మన్నే కుంజర సౌచేవం, ఏనుగు స్నానం అంటారు చూడు, శుభ్రంగా వెళ్ళి చెరువులో స్నానం చేస్తుంది, ఒడ్డుకు వచ్చి మళ్ళీ ఏం చేస్తుంది బురదంతా జల్లుకుంటుంది అనమాట. ఆ విధంగా వీళ్ళు చిత్రహింసలు పెడితే మేము మారిపోతాం అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి యథావిధిగా తప్పులు చేస్తున్నారు. వాళ్ళ యొక్క నేర శాతాన్ని మేము తగ్గించలేకపోతున్నాం, క్రైమ్ రేటు తగ్గించడం మా వల్ల కాలేదు స్వామి, మీరెట్లా తగ్గించారు అనండి. ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, మీరు శరీరానికి శిక్ష వేసి వాళ్ళు మార్చాలని చూస్తున్నారు, నేను మనసుకి శిక్షణ ఇచ్చి వాళ్ళు మార్చాలని చూస్తున్నాను, అందుకు వాళ్ళు మారారు అని చెప్పారు. మీరు నమ్ముకున్నటువంటి ఆయుధం శిక్ష, నేను నమ్ముకున్న ఆయుధం శిక్షణ ట్రైనింగ్, అది ఇస్తున్నాను నేను, దానివల్ల వాళ్ళు మారారు. వాళ్ళని ఇప్పుడు ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వదలండి, వాళ్ళు ఇదే పద్ధతిలో సాధువులుగా ఉంటారు, సన్మార్గంలోనే ఉంటారు అని చెప్పారు. అప్పుడు ఆ కమిషనర్ చాలా సంతోషపడి, స్వామి ఇంకా మీకు నేనేం చేయాలో చెప్పండి మీకు ఈ రకమైన మార్పు తేవడానికి అని అంటే, ప్రభుపాదుల వారు అన్నారు, మీరు ఎక్కువగా వీలైనంత మాకు ప్రచారానికి అనుకూలంగా ఈ వెస్టర్న్ కంట్రీస్లో ప్రచారానికి అనుకూలంగా మాకు సౌకర్యాన్ని కలగజేయండి అన్నారు. ఆ కమిషనర్ చాలా వరకు హెల్ప్ చేశాడు, కొన్నిసార్లు చేయలేకపోయాడు, ఎందుకంటే వేరే రిలీజియన్ యొక్క ఒత్తిడి వల్ల చేయలేకపోయాడు. మొత్తానికి తను చాలా హెల్ప్ చేశాడు అమెరికాలో ప్రచారానికి ఆ కమిషనర్. ఈ విధంగా ఆ క్యారెక్టర్ అనేటువంటిది మనం అభివృద్ధి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనలో ఈ రాక్షస గుణాలు అనేటువంటివి తగ్గిపోతాయను. లోపల ఇద్దరున్నారు, ఆ ఇద్దరు ఎవరు అనంటే దైవ స్వభావం అనే వ్యక్తి ఉన్నారు, రాక్షస స్వభావం అనే వ్యక్తి ఉన్నారు. అంటే ఇక్కడ లోపల ఒక క్రూర జంతువు ఉంది, ఒక సాధు జంతువు ఉంది. మనం దేనికి ఆహారం పెడితే వాడు పెరిగిపోతాడు. ఒక సాధు ఉన్నారు, ఒక జాదు కూడా ఉన్నారు, దేనికి మనం ఆహారం ఇస్తే వాడు పెరిగిపోతాడు. సో ఇలాంటి కార్యక్రమాలకు మనం హాజరైనప్పుడు సాధువుకు మనం ఆహారం ఇస్తున్నాం, ఆ సత్వగుణానికి ఆహారం ఇస్తున్నాం. దానివల్ల మనలో సత్వగుణం పెరిగి మంచి క్యారెక్టర్, మంచి వ్యక్తిత్వం అనేది మనలో అభివృద్ధి అవుతుంది. అలా కాకుండా మనం బయట ప్రాపంచిక వ్యవహారాల్లో నిమగ్నం అవుతున్నాం అనుకోండి, ఇదే జనవరి ఫస్ట్ మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, పార్క్ వెళ్ళొచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు, ఇంకోటి ఇంకోటి షికారికి వెళ్ళొచ్చు, క్లబ్బులకి పబ్బులకి. ఆపర్చునిటీస్, చాయిస్ ఈజ్ ఇన్ యువర్స్ హ్యాండ్. అవకాశం అనేది మీ చేతిలో ఉంది, భగవంతుడు ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చాడు. నువ్వు ఎటు వస్తావో అది నీ చేతిలో ఉంది, ఎటు రావాలో నేను చెప్తాను. తండ్రి బిడ్డకి చేతికి గొడ్డలు ఇచ్చాడు, ఆ గొడ్డలతో ఒక నాలుగు కట్టెలు కొట్టి యజ్ఞానికి సమిధులుగా తీసుకొచ్చి యజ్ఞాన్ని చేసుకోవచ్చు, ఆ గొడ్డలతో నలుగురిని వేటు వేసేసి జైలుకి పోవచ్చు. ఆ స్వేచ్ఛ బిడ్డకుంది, తండ్రి చెప్తాడు ఏం చేయాలో. ఇంకా చేయాల్సింది ఎవరికి? బిడ్డకుంది. గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్తాం, తాగాల్సింది ఎవరు? గుర్రమే తాగాలి. చెరువు వరకు తీసుకెళ్తాను నేను, ఇది ఇది అని చెప్తాను నేను, శాస్త్రం చెప్తుంది. పాటించాల్సింది ఎవరు? మనం పాటించాలి. అందువల్ల ఆ వ్యక్తిత్వం అనేటువంటిది మళ్ళీ అభివృద్ధి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇలాంటి కార్యక్రమాల వల్ల సాధువుకి మనం ఆహారం పెడుతున్నాం, ఆ మనసులో ఉన్నటువంటి ఆ జాదు లేదా ఆ రాక్షస స్వభావాన్ని తగ్గించేస్తున్నాం, రజోగుణాన్ని తమోగుణాన్ని తగ్గించి సత్వగుణాన్ని పెంచుతున్నాం. దీనివల్ల మనకు వచ్చేటువంటి ఒక గొప్ప లాభం ఏంటంటే, మనకి లాభం చెప్పే ముందు మన నైజం మాట్లాడుకుందాం. మన నైజం ఏంటంటే సహజంగా కంప్లైనింగ్, ఎప్పుడు కంప్లైనింగ్. దేవుడు చూడు, ఆయనకు అంత ఇచ్చాడు, నాకు ఇంత ఇచ్చాడు. వాళ్ళు చూడు, నిన్న మొన్నట్టున్నారు, ఈరోజు కారులో తిరిగేస్తున్నారు, నాకు ఇంకా సైకిల్ కూడా పాత సైకిలే. ఎప్పుడు కంప్లైనింగే, నా వాళ్ళకి అంత ఇచ్చాడు, నాకు ఇంత ఇచ్చాడు. ఇది ఒక నేను అనేది ఒక దేవుణ్ణి అనట్టున్నారనే కాదు, జీవితంలో ప్రతి విషయంలో మనం ఇలా పోల్చుకుంటాం. కంప్లైనింగ్ నేచర్, వాళ్ళకి అంతుంది నాకేం లేదు. అదే భగవంతుడు నిజంగా నీకు ఎంత ఇచ్చాడు అనేటువంటిది నువ్వు గుర్తించే ప్రయత్నం చేయడంలా. ఉన్న ఈ పరిస్థితుల్లోనే భగవంతుడు మనకి ఎంత ఇచ్చాడు అది మనం తెలుసుకుంటే భగవంతుని మీద మనకి కృతజ్ఞతాభావం అనేది వస్తుంది. ఇక్కడున్న భక్తులందరికీ నేను నాతో సహా నేను చెప్పుకునేది ఏంటంటే, ఈ న్యూ ఇయర్ రోజున భగవంతుడు మనకు నిజంగా ఎంత ఇచ్చాడో మనం గుర్తిద్దాం. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనేటువంటి ఈ పంచ ప్రకృతిని మనకిచ్చాడు. ఇవన్నీ భగవంతుడు మనకు ప్రసాదించిన వరాలు. వాటిలో ఇంకా చూడండి, మనకు భగవంతుడు ఎంత వరం ఇచ్చాడో, పవిత్రమైనటువంటి భారత భూమిలో జన్మ తీసుకునే అవకాశం ఇచ్చాడా? మీ జన్మ ఎవరన్నా మీరు చూస్ చేసుకున్నారా చెప్పండి? నేను ఈ పలానా తల్లిదండ్రులకే జన్మించాలని మీరు ఎవరన్నా సెలెక్ట్ చేసుకున్నారా? ఏమైనా ఆప్షన్లు వస్తే ఇండియా పేరెంట్స్, అమెరికన్ పేరెంట్స్, రష్యా పేరెంట్స్, నీకు ఏది కావాలో టిక్ కొట్టు అన్నట్టు మీరు టిక్ కొట్టారా? లేదు. మన జన్మని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత తల్లిదండ్రులకి మనం జన్మ తీసుకున్నాం. అది ఎక్కడ? పవిత్రమైనటువంటి భరత భూమిలో. ఏ నేల మీద అయితే రాముడు కృష్ణుడు సంచరించారో, ఏ భూమిలో అయితే ఆ ఏడుకొండల వాడు శ్రీనివాసుడు నడయాడాడో, ఇక్కడ మనం జన్మ తీసుకుని ఈ ప్రదేశంలో ఉండే అవకాశాన్ని పొందాం. ఇది మనం చూస్ చేసుకున్నది కాదు, అనుగ్రహంగా ఇస్తే వచ్చింది. జన్మ తీసుకున్న తర్వాత కూడా సాధువులు సాంగత్యం కానీ, ఈ ఇలాంటి పవిత్రమైన జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం కానీ, ఇవన్నీ కూడా ఈ పుణ్యక్షేత్రానికి దగ్గరగా ఉండాలనేటువంటిది మనం ఏమన్నా చూస్ చేసుకున్నాం చెప్పండి. స్వామి అనుగ్రహం ఇస్తే మనం ఇలా వచ్చాం. చాలా విషయాలు మనం గమనించట్లా, ఇవన్నీ మనం చూస్ చేసుకునేవి కావు, భగవంతుడే మనకిస్తే వచ్చినవి. ఇది గుర్తిస్తే భగవంతుని మీద మనకి కృతజ్ఞత, ఏమంటాము, గ్రాటిట్యూడ్, ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, అది పెరుగుతుంది అన్నమాట. అది ఎప్పుడైతే మనకి భగవంతుని మీద కృతజ్ఞత అనేది పెరుగుతుందో, భాగవతంలో జ్ఞానానికి 5 అంశాలు ఉంటాయంట, 5 అంశాలు. అందులో 2వ అంశం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండడం. అంటే ఈ కృతజ్ఞత ప్రకటించడం అనేటువంటిది ఏమిటన్నమాట, జ్ఞానం. కృతజ్ఞత ప్రకటించడం అనేది కూడా జ్ఞానంలో ఒక భాగమే. ఈ కృతజ్ఞత మనకి ఎప్పుడైతే భగవంతుని మీద కానీ భగవంతుని యొక్క భక్తుల మీద కానీ పెరుగుతూ ఉంటుందో, అప్పుడు మనలో ఈ కంప్లైనింగ్ నేర్చర్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. వాళ్ళకి అంతుంది, నాకేముంది అనేది తగ్గిపోతుంది. భగవంతుడు నిజంగా నాకెంత ఇచ్చాడు అనేది గుర్తించడం ప్రారంభిస్తాం. సో ఈ స్టిల్ కంప్లైనింగ్ అనేది ఒక వీడియో ఉంది. ఈ వీడియో మీరు జాగ్రత్తగా ఫస్ట్ చూడండి, మొత్తం చూడండి. లేదా ఫస్ట్ నేను చెప్తా ఉంటాను, ఒక్కొక్కటి చెప్తా ఉంటాను. మళ్ళీ అంత అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 2వ సారి నేనేం చెప్పను, మీరు కేవలం దాని మీద దృష్టి పెట్టి చూడండి. లేదంటే సౌండ్కు తగ్గించి పెట్టు, నేను కంటిన్యూస్గా చెప్పేస్తాను. చదువులు చదువుకోవడానికి మీకు కష్టంగా ఉందా? వాళ్ళకి నేల మీద చదువుకోవడం తప్పితే వేరే ఆప్షన్ లేదు. కూరగాయలు, ఫ్రెష్ కూరగాయలు దొరుకుతుంటే తినడానికి మనకు కష్టంగా ఉంది. తినడానికి తిండి లేక వాళ్ళు ఖాళీ గిన్నెలతో, ఆకలితో అలమటించిపోతున్నారు కోట్ల జీవితాలు. తిని తిని కొవ్వెక్కి వ్యాయామాలు చేస్తున్నాం మనం. వాళ్ళేమో ఆ కొవ్వే లేక శరీరంలో సత్వే లేక చనిపోతున్నారు. మీకు మీ తల్లిదండ్రులు పట్టించుకొని పట్టించుకొని మీకు విసుగొచ్చిందా? తల్లిదండ్రులు బాగా పట్టించుకుంటున్నారని వాళ్ళకి అలా పట్టించుకునే నాదు లేదు. వీడియో గేమ్స్ ఆడి ఆడి అవే ఆటలు ఆడి ఆడి బోర్ కొట్టింది. బోర్డ్ ఆఫ్ ద సేమ్ గేమ్స్. వీళ్ళకి ఆడుకోవడానికి పుర్రెలు ఎముకలు తప్ప వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. నైక్ షూస్ తెచ్చిమంటే నాన్న నాకు అడిడాస్ షూస్ తెచ్చిచ్చాడు, అందువల్ల నేను డిస్టర్బ్ అయ్యాను. వాళ్ళకి డిస్టర్బ్ అయ్యే ఆస్కారమే లేదు, వాళ్ళ బ్రాండ్ ఒకటే. సౌకర్యంగా నిద్రించడానికి నిద్ర పట్టట్లేదా మెత్తగా ఉన్నటువంటి సోఫాలో? వాళ్ళకి అక్కడ పడుకున్నారు కట్టికి నేల మీద, వాళ్ళు లెగుస్తారో లేదో కూడా తెలియదు. ఇంకా కంప్లైనింగ్? ఆర్ యూ స్టిల్ కంప్లైనింగ్? నీ చుట్టూ ఉన్నటువంటి దాన్ని గమనించి భగవంతునికి ధన్యవాదాలు చెప్పడం నేర్చుకోండి. ఈ జీవితంలో భగవంతుడు ఏమేమి ఇచ్చాడో గుర్తించండి. మానవ జన్మ అనేటువంటిది ఎప్పుడైతే భగవంతుడు ఇచ్చిన బహుమతులకి కృతజ్ఞత ప్రకటిస్తుందో అప్పుడే సమాజం బాగుపడుతుంది. భగవంతుడు ఇచ్చిన బహుమతులు మనం గుర్తించలేకపోతే ఇంకా మనం ఏదో కావాలని కోరుతూనే ఉంటాం, కంప్లైంట్ చేస్తూనే ఉంటాం. భగవత్ చైతన్యం లేనటువంటి వ్యక్తికి ఈ ప్రపంచంలో నిజంగా ధర్మం అనేది జరగదు. భగవంతుడితో సంబంధం ఎవరైతే మర్చిపోతారో వాళ్ళు ఈ విధంగా నిజంగా అనేక రకాల కోరికల చేత అలమటించాల్సిందే. భౌతిక ప్రకృతి యొక్క బంధాల నుంచి ఎవడు కూడా తప్పించుకోలేడు, భక్తి ఉన్నవాడు తప్ప. అందువల్ల సదా కృష్ణుని స్మరించండి, ఎన్నడూ కృష్ణుని మరవకండి. హరి హరి బో. ఇంకొకసారి చూస్తారా? నేనేం మాట్లాడను, మీరు దాని మీద జస్ట్ ఫోకస్ చేసి చూడండి. Thank you. సో కాబట్టి మనం జీవితంలో భగవంతుడు మనకి నిజంగా ఎన్ని ఇచ్చాడు అనేది ఒకసారి గుర్తిస్తే ఇంకొకరి మీద వాళ్ళకి అంతుంది నాకు లేదనేటువంటి భావన నుంచి మనం బయటపడి కృతజ్ఞతా భావాన్ని గ్రాటిట్యూడ్ దానిని మనం పెంపొందించుకుంటాం. నేను ఉపన్యాసం మొదట్లో చెప్పాను చూడండి, మూడు అరుదైన విషయాలు. ఆ మూడు అరుదైన విషయాలు భగవంతుడు మనకిచ్చాడు. మనుష్యత్వం, ఈ మానవ జన్మ తీసుకున్నాం. ముముక్షత్వం, భగవంతుని పొందాలనేటువంటి కోరిక మనకి మన పూర్వ సంస్కారం చేతనో వైష్ణవుల అనుగ్రహం చేతనో వచ్చింది. మోస్ట్లీ వైష్ణవుల అనుగ్రహం చేతనే వచ్చింది. మహాపురుష సాంగత్యం చెప్పాను నేను, మహాపురుషుడు అంటే డెఫినేషన్ కూడా చెప్పాను, నిర్వచనం. అలాంటి ప్రభుపాదుల వారి యొక్క సాంగత్యం మనకి వారి పుస్తకాల ద్వారా మనకి లభ్యమవుతుంది. దీనిని మనం సద్వినియోగం చేసుకుని భగవంతుడు మనకి ఎన్ని బహుమతులు ఇచ్చాడు, ఎంత అనుగ్రహం ఇచ్చాడు అనేది మనం గుర్తించాలన్నమాట. ఇప్పుడు ధనుర్మాసం జరుగుతుంది కదా, గోదాదేవి ఆమె తిరుప్పావి చెప్పేటప్పుడు తిరుప్పావిలో చాలా శ్లోకాల్లో ఆమె ఒక విషయాన్ని ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చింది, రెండు విషయాన్ని ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చింది. ఈ రెండు విషయాలు మనం గుర్తిస్తే ఆ తిరుప్పావి సారాంశాన్ని మనం గ్రహించగలిగినట్లే. ఒక విషయం ఏం చెప్పిందంటే ఆమె కృతజ్ఞత, ఈ గ్రాటిట్యూడ్ గురించి చెప్తోందా. మాధవుడు, కేశవుడు, మధుసూదనుడు, కృష్ణుడు, గోవిందుడు మీకు ఎన్నెన్ని బహుమతులు ఇచ్చాడు, ఎంత అవకాశం ఇచ్చాడు ఆయన సేవ చేయడానికి, ఎన్ని మీరు గుర్తించి ఆయన మీద కృతజ్ఞత కలిగి ఉండండి అయ్యా అని చెప్పేసి అమ్మ మన అందరినీ కూడాను విజ్ఞప్తి చేస్తుంది. స్వామి నీ జీవితంలో నీకు ఏమేమి ఇచ్చాడో ఒకసారి నువ్వు గుర్తించడం మొదలు పెడితే ఆయన మీద కృతజ్ఞత భావాన్ని పెంపొందించుకొని ఆ కృతజ్ఞత భావంతో ఒక్కసారి నువ్వు వచ్చి భగవంతుని దర్శనం చేసుకుంటే నీకు కలిగేటువంటి మధురానుభూతి మాటల్లో చెప్పలేము, అనిర్వచనీయమైనటువంటిది. కానీ అది అనుభవైక నైవేద్యం. అది ఆ గ్రేట్ఫుల్ హార్ట్తో భగవంతుని దర్శనం చేసుకుంటే వచ్చేటువంటిది మన భక్తుల్లో చాలామందికి ఈ అనుభూతి ఉంది. జపమాల పట్టకముందు, భగవద్గీత చదవకముందు మనందరం ఎన్నోసార్లు ఈ మందిరానికి వచ్చాం, రాధా గోవిందుని చూసాం, కొండ మీదకి వెళ్ళాం, గోవిందుని చూసాం, దర్శనం చేసుకున్నాం, ఏదో దర్శనం చేసుకున్నాము. అందులో కూడా దర్శనం చేసుకునేప్పుడు కళ్ళు మూసేసుకొని మన లిస్ట్ ఒకటి ఉంటుంది, ఆ లిస్ట్ అంతా చదివేసి కళ్ళు తెరిసేలో బయట ఉంటాం మనం. అలా చేసుకుంటూ వచ్చాం తెలియక. ఎప్పుడైతే జపమాలు పడ్డామో, ఎప్పుడైతే భగవంతుని గురించి సాధువుల దగ్గర శ్రవణం చేయడం మొదలు పెట్టామో, శ్రవణ కీర్తనం అనే విధానాన్ని మనం తీసుకున్నామో, ఇప్పుడు భగవంతుని దర్శనం చేసుకుంటూ ఉంటే, కొండ మీదకి వెళ్ళి గోవింతుని దర్శనం చేసుకుంటూ ఉంటే ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. నేను చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడాను ఎక్కడి నుంచో 500 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళం మేము. ఇక్కడుండే వాళ్ళు కూడా చాలామంది కొండ మీద స్వామిని దర్శనం చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అప్పుడంతా స్వామిని దర్శనం చేసుకునేది ఒక తీరు, ఈ శ్రవణ కీర్తన విధానం చేపట్టినప్పుడు ఏముందంటే మనలో ఆ గ్రేట్ఫుల్ హార్ట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. కృతజ్ఞతాపూర్వకమైన హృదయం అభివృద్ధి చెంది భగవంతుడు నాకు ఇంత ఇచ్చాడు, నేను భగవంతునికి ఏమిచ్చాను అనేది మొదలవుతుంది. అప్పుడు స్వామిని చేసుకునే దర్శనము నిజమైన దర్శనం. అది అలాంటి దర్శనం కోసం మనం పరితపించాలి. గోదాదేవి తిరుప్పావయలో ఈ కృతజ్ఞత అనేటువంటి దాన్ని ఎక్కువ తల్లి చెప్తోంది. జీవులందరికీ కూడా ఉద్దేశించి, నాయన మీరందరూ కూడా భగవంతుని మీద కృతజ్ఞత పెంపొందించుకోవడం నేర్చుకోండి అంటుంది. రెండో విషయం తిరుప్పావయలో ఎక్కువ కనిపించేది ఏంటంటే తపస్సు. ఎందుకని చెప్తుందంటే ఆమె మీకు ఈ ప్రాపంచికమైన విషయాల్లో మునిగిపోయి ఉండడం చేత భగవంతుని కోసం సమయాన్ని కేటాయించడానికి కానీ భగవంతుని మీద దృష్టి పెట్టడానికి కానీ మీకు అంత ఇష్టం ఉండకపోవచ్చు. ఇష్టం లేకపోయినా కానీ మీరు వీటి కోసం సమయం కేటాయించండి, ఎందుకంటే ఇవి మిమ్మల్ని ఎప్పటికీ కాపాడేవి కాబట్టి. ఇది మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఏమి కాస్త అంటే మనం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని చెప్పేసి ఉంటాం భగవంతుని యొక్క సత్సంగాల్లో. ఎందుకనంటే ఈ సమయం అనేటువంటిది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఉంటుంది, ఇంకా మనకి ఆ దృష్టి మనకి రాలా. న్యూ ఇయర్ నాడు ఎన్నెన్నో విషయాల కోసం మనం సమయాన్ని గంటల ధారపోస్తాము. సత్సంగంలో కాసేపు మనం కూర్చోవాలనంటే ఇక్కడ కూర్చోవడం కొంచెం తపస్సు. తపస్సు అంటే అదే. తపస్సు అంటే ఏంటంటే కలియుగంలో అడవులకు వెళ్ళిపోయి తలక్రిందులుగా వేలాడక్కర్లేదు, మంటల మధ్యలో నుంచునేసేసి బొటన వేలుతో నిలబడక్కర్లేదు, చలికాలంలో గడ్డగడ్డ చలిలో మునగక్కర్లేదు. తపస్సు అంటే ఏమిటంటే కలియుగంలో శ్రద్ధగా తెల్లవారుజాము లేచి భగవన్ నామ సంకీర్తన చేస్తూ భగవద్గీత భాగవతం సాధువుల దగ్గర నుంచి మనం వినే ప్రయత్నం చేయడము, మనం చదివే ప్రయత్నం చేయడం. చదివితే అన్నీ అర్థం కావు, వింటే తెలుసుకుంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది, ఆచరించాలో కూడా తెలుస్తుంది. ఇదే కలియుగంలో తపస్సు, ఇంతకన్నా పెద్ద తపస్సు ఏం లేదు. ఈ విషయాన్ని గోదాదేవి తిరుప్పావిలో స్పష్టంగా చెప్తున్నాం. ఏముంటుంది తెలుసా, భగవంతుణ్ణి కీర్తించడము, భగవంతుని గురించి శ్రవణం చేయడము అనే తపస్సు మీరందరూ చేయండి అంటుంది. ఇది ఇంకొక విషయం. తిరుప్పావిలో ఈ రెండు విషయాలు చాలా ఎక్కువగా వచ్చేటువంటి పాసరాలన్నింటిలో కూడాను కృతజ్ఞతాపూర్వకమైన హృదయము, తపస్సును చేయడం అనేది. ఇది మూడో రోజు నాలుగో రోజు శ్లోకంలోనే తపస్సు అనేది మొదలవుతుంది. అంటే ఆమెకు తెలిసిన డైలీ 30 రోజులు వినాలంటే 30 రోజులు చేయాలంటే తపస్సే, ఆ తపస్సు వాళ్ళు చేయాలని చెప్పి మూడో రోజు నాలుగో రోజు పాసరంలో చెప్తుంది గోదాదేవి తపస్సు చేయాలనేసి. ఈ ధనుర్మాసంలో గోదాదేవికి ఉత్సవాన్ని చూసి తిరుపావి అందరూ చదవడం చూసి అన్నమాచార్యుల వారికి సహజంగానే ప్రేరణతో గోదాదేవిని చూడగానే ఆయనకు ఒక మంచి కీర్తన గుర్తుకొచ్చి పాడాడంట.
చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభాని 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 శోభాని. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభాని 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 శోభాని.
గోదాదేవేమో భగవంతుణ్ణి గోపికల్ని కీర్తిస్తోంది, తిరుపతి అంతా కూడా బృందావన కృష్ణ గురించి కీర్తించడమే. అన్నమాచార్య 3 ఆయన భావన చూడండి, గోదాదేవి ఏమో కృష్ణుని కీర్తిస్తోందమ్మా, మీరంతా ఈమెను కీర్తించండి, భగవంతుని కీర్తించే వాళ్ళని కీర్తించండి, ఆమె భగవంతుని కీర్తిస్తోంది, మీరు ఆమెను కీర్తించండి. అక్కడున్న వాళ్ళందరికీ చెప్తున్నాడు అన్నమే, ఈమెను కీర్తించండి. ఈమె ఎవరు, కూడున్నది పతి, పతితో కూడి ఉన్నది. అక్కడ పతి అంటే ఎవరా, పతి వెంకటాచలపతి, అన్ని పతులు ఆయనే కదా. వేదం ఏం చెప్తుంది, శ్రీయపతి యజ్ఞపతి ధరాపతి ధియాపతి లోకపతి పతిర్గతి చాందక వృష్టి సాత్వతాం మే ప్రసీదతి. శ్రీయపతి అంటే శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మీపతి ఆయనే. ధరాపతి ధియాపతి లోకపతి పతిర్గతి, పతులు చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ, పతులు చాలా మంది ఉన్నారు. ఈ పతులకు గతి ఎవరు, వెంకటాచలపతి. పతిర్గతి చాందక వృష్టి మే సాత్వతాంపతి, సాత్వతాంపతి అంటే వైష్ణవులందరికీ ఆయనే ప్రభు. సాత్వతంపతి అంటే సాధువులు వైష్ణవులు. కాబట్టి కూడున్నది పతి, ఆమె పతితో కూడి ఉన్నది. ఇంతకీ ఆమె పేరేమిటి, చూడి కొడుత నాంచారి. ఆమె పేరేమిటంట, చూడి కొడుత నాంచారి. చూడు కొడుత నాంచారి అంటే అన్నమాచార్య ఆ మాటలో ఆమెను పెట్టి పిలవడంలో ఎంత అంతరార్థం చెప్తున్నాడో చూడండి. చూడి కొడుత నాంచారి అంటే అర్థం ఏంటంటే, దేవునికి వేసే మాలలు ఈ ముందు ధరించి మళ్ళీ ఆయనకి వేసినటువంటి అమ్మాయిమే అని చెప్తున్నాడు. అంటే ఆమె చేసిన ఘనకార్యాన్ని కీర్తిస్తున్నాడు అనమాట. గోదాదేవి చేసినటువంటి ఘనకార్యం ఏంటి, శ్రీరంగంలో రంగనాథ స్వామికి పూలమాలలు భగవంతుడికి సమర్పించే ముందు ఆమె ధరించిందంట, ఆమె ధరించి మళ్ళీ భగవంతునికి ఇస్తుందంట. ఒక రోజున పూజారికి ఆలయంలో పూలమాల వేస్తూ ఉంటే పెద్ద పొడుగాటి వెంట్రుకు కనిపించింది. అయ్యో అపచారం అయిపోయింది, అపచారం అయిపోయింది అని పూలమాల రిటర్న్ ఇచ్చేశాడు ఆయన. బాపశివగానే ఆ పెరియాళ్ళ వారు ఆయన పూలమాల తీసుకుని ఏమిటండి ఇచ్చేశారంటే, అందులో పెద్ద వెంట్రుకలు వచ్చినాయండి, అపచారం జరిగింది అని. పెరియాళ్ళ వారికి అర్థమైంది కూతురు గోదాదేవి చేసిన పని ఇది అని. వెళ్ళి ఆమెను అడిగాడు, ఏంటమ్మా ఇది చేసింది అంటే, స్వామికి ఆ పూలమాల బాగుంటుందో లేదని చెప్పి నేను స్వయంగా ధరించి అద్దంలో చూసుకొని సరిగ్గా ఉందని నిర్ణయం అయితేనే నేను ఆ పూలమాల పంపిస్తున్నాను, లేకపోతే పంపించట్లేదు, అందుకు నేను ధరిస్తున్నాను అని, అందుకు నేను ధరిస్తున్నాను. అయినా కూడా తప్పమ్మా అట్లా చేయకూడదు, భగవంతునికి పంపించే పూలమాల కదా, వద్దన్నాడు. సరేనంది ఆమె తండ్రి మాట కదలలేక. ఆ రాత్రి రంగనాథ స్వామి కల్లో కనిపించి చెప్పాడు, నువ్వు బలేవుడు అయ్యా, ఆ పూలమాల నాకు పంపించకపోతే నాకు పూల అలంకారమే వద్దు, క్యాన్సిల్ చేసేయండి మొత్తం ప్రోగ్రాం, నాకు అవసరం లేదు. పొద్దున్నే పూల అలంకారం చేయాలంటే గోదాదేవి ధరించిన పూలమాల వస్తేనే అని చెప్పి స్వామి పట్టుబట్టాడు. అప్పుడు పెరియాళ్ళ వరకు కూడా అర్థమైంది, ఈ తల్లి సామాన్యురాలు కాదు అనేసేసి చివరికి ఆమె భగవంతుడిని వివాహం చేసుకోవాలని కోరినప్పుడు ఈ ధనుర్మాస వ్రతం 30 రోజులు వ్రతం చేస్తుంది. ధనుర్మాస వ్రతం చేసి ధనుర్మాస వ్రతం పూర్తి అవగానే రంగనాథ స్వామితో ఆమె యొక్క వివాహం జరుగుతుంది. అందరూ భక్తులందరూ చూస్తూ ఉండగా, అందరూ భగవన్నామం కీర్తిస్తూ ఉండగా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఆ భగవన్నామం కీర్తిస్తుండగా ఆమె రంగనాథ స్వామిలోకి ప్రవేశిస్తుంది అన్నమాట. అది గోదాదేవి తిరుప్పావై అంటే ఆమె భగవంతుని పొలం వల్ల ఆమె ధరించింది అని అంటే, పొద్దున ఎవరో ఒక స్టూడెంట్ ఇంజనీర్ స్టూడెంట్ ఫోన్ చేసి అడుగుతున్నాడు, ప్రభు అలా ఎందుకు ధరించారు ప్రభు, భగవంతునికి వేసే మాల కదా, అలా ఎందుకు ఆమె ధరించింది అని నేను చెప్పాను అతనికి. అది మనం అనుకరించకూడదు, అనుసరించాలి. స్వామికి పూల మాల, ఆ స్వామికి పంపించే మాల మనం కూడా ధరించూసి బాగుందో లేదో చూసి స్వామికి పంపించడం అనేది కదా, అక్కడ భావన అది కాదు. గోదాదేవి భావన ఏంటంటే, భగవంతుడికి ఏది జరిగినా కూడాను సంపూర్ణమైనటువంటి ఈ స్వచ్ఛతతో జరగాలి, ఆయనకి చేసే సేవలో చిన్న లోటు కూడా రాకూడదు. అందుకని సంపూర్ణమైన భక్తిభావంతో ఆమె పూలమాల ధరించింది. తన అలంకారం కోసం కాదు, తానేదో బయట 10 మందికి చెప్పుకోవడం కోసం కాదు. యాక్చువల్గా గోదాదేవి ఈ పని ఎవరికి చెప్పుకోలేదు. మనం ఏదైనా దేవుడి కొద్దిపాటి సేవ చేస్తే ఊరంతా టామ్ టామ్. కానీ అక్కడ గోదాదేవి భావన ఏంటంటే, స్వామికి మంచి మాల పంపించాలని అని నేను అతనికి చెప్పా స్టూడెంట్కి. శబరి ఎంగిలి పళ్ళు తిని రాముడికి ఇచ్చింది అని అంటే, రాముడికి ఎంగిలి ఇచ్చేసేసి అని చెప్పి ప్రపంచం అంతా ప్రచారం చేసుకోవడానికి కాదు, నేను దేవుడికి ఎంగిలి నా ఎంగిలి ఇచ్చేసాను, ఆయన్ని నా ఎంగిలి తినిపించాను అని చెప్పుకోవడానికి కాదు. తినే పళ్ళలో ఎక్కడ వగరు చేదు పులుపు ఏమైనా ఉంటే వద్దని, తీగ ఉన్న పళ్ళు రాముడికి ఇవ్వాలని ఉద్దేశంతో ఇచ్చిన. అందుకే రాముడు ఆప్యాయంగా ఎంగిలి పళ్ళు తీసుకున్నాడు. విదురుడు కృష్ణుని ఏమో అవమానించాలని చెప్పి అరటి తొక్క ఇవ్వలేదు ఆయన. యాక్చువల్గా మహాభారతంలో ఆ విదురుడు కృష్ణుని చూసి స్తుతిస్తున్నాడంట. ఆయన స్తుతి ఎలా ఉందనంటే, ఇంకో సందర్భంలో మనం చెప్దాం ఉంది. ఆయన స్తుతి ఎలా స్టార్ట్ అవుతుందంటే, కృష్ణుని ఇంటికి పిలిచి కడుక్కోమని వాళ్ళ విదురుడు భార్య నీళ్లు ఇస్తుంది. నీళ్లు ఇవ్వగానే ఆయన నీళ్లు కడుక్కుంటూ ఉంటాడు. విదురుడు అంటాడు, నీరు నారాయణ, ఆ నీటి మీదే శయనించేవాడు కాబట్టి నీకు నారాయణ అని పేరు వచ్చింది. నీటి మీదే నిత్యము శయనించే నారాయణుడికి నేను పిచ్చోడిని చెమ్ముతో నీళ్ళు ఇస్తున్నాను, నా పిచ్చితనం కాకపోతే కడుక్కో స్వామి అని చెప్పాడు. ఇలా చాలా బాగుంటుంది ఆ స్తుతి. అలా ఆయన చివరికి కృష్ణుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, మంచం మీద కూర్చోబెట్టి, ఆదిశేషువు శేషపానుపులు మన దగ్గర అయితే లేవు, ఈ మంచంతో నువ్వు అడ్జస్ట్ కావాల్సిందే అని చెప్పి ఆయన కూర్చోబెట్టి, అంటే భగవంతుని అడుగడుగున ఇలా స్తుతిస్తున్నాడు ఆయన విదురుడు. స్తుతించి చివరికి ఆయన కూర్చోబెట్టేసి కృష్ణుణ్ణి ఇలాంక ఈయన ఆపట్లే, ఇంకా ఆయన పాటికి ఆయన కంటిన్యూ అయిపోతున్నాడు. కృష్ణుడు కూడా ఆయన ఆనందాన్ని చూసే కృష్ణుడు కూడా ఆప్యాయంగా చూస్తున్నాడు. తన పాటికి తన విదురుడు ఏం చేశాడు అంటే, అరటిపండు తీసుకున్నాడు. అరటిపండు తీసుకునేసేసి చక్కగా నీట్గా తొక్క వలిచాడు. తొక్క వలిచేసేసి పండు బారేసి తొక్క ఇస్తున్నాడు, తినండి స్వామి అరటిపండు చాలా బాగుంటుంది అనేసి. కృష్ణుడు చూశాడు, ఇదేంటి పండు బారేసి తొక్కిచ్చి పండు బాగుంది తినదంటున్నాడు ఈయన అనేసి, ఏంటి నువ్వు ఇచ్చి తినమంటావని అడిగాడంట కృష్ణుడు. అడిగితే, అవును స్వామి, ఇది మీకోసం నేను తీసుకొచ్చిన అరటిపండు, నేనే తోటలోకి వెళ్ళి స్వయంగా కోసుకొచ్చాను, చాలా మంచి అరటిపండు, చక్కెరకేళ్ళియో లేకపోతే అమృతపాణియో, చాలా మంచి, చాలా చక్కగా రుచిగా ఉంటుంది, తినండి స్వామి అని చెప్పి ఇస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ భగవంతుడి స్థుతిలో ఎంత నిమగ్నం అయిపోయాడంటే, ఆయన తాను ఏమిస్తున్నాడో ఆయన గమనించట్లేదు. అక్కడ కృష్ణుడు చూశాడు, మళ్ళీ ఇంకోసారి గుర్తుచేశాడండి, ఏం చెప్తే తెలుసుకుంటాడేమో అనేసి. అనే అంటే, ఇప్పుడు నువ్వు ఇచ్చేదాన్ని నన్ను తినేయమంటావా అనేసి, అవును స్వామి మీరు ఆలస్యం చేయకుండా తినేయండి, మీరు తింటే నాకు ఎంత సంతృప్తి అన్నాడంట. ఇంకా ఆ మాట అనగానే కృష్ణుడు అలా సరే ఇచ్చే ఇంకా అని చెప్పి తీసుకున్నాడు. కృష్ణుడు ఏమనుకున్నాడంటే, వీడు ఇంకా మైకంలోనే ఉన్నాడు, ఇంకా బయటికి రాలేదు, ఏమి నా వైభవ స్తుతి అనే మైకంలో పడిపోయాడు, ఆ మైకుల నుంచి బయటికి రావట్లేదు కాబట్టి అతను అనుకుంటున్నాడు నేను అరటిపండే ఇస్తున్నాను. ఆయన అలాగా మనసులో అలా స్థిరమైపోయాడు ఆయన. అందుకని కృష్ణుడు కూడా, స్వామి దీన్ని తీసుకుంటే నాకు ఎంతో సంతృప్తిగా ఉంటుంది అనగానే కృష్ణుడు అనుకున్నాడు, ఈయన మైకం నుంచి ఇంక ఇప్పుడు బయటపడలేడు, ఆయన ఇచ్చిన తొక్కే పండు అనుకుని తినేస్తాం. ఆయన దృష్టిలో అది పండు అయినప్పుడు, భక్తుడి దృష్టిలో అది పండు అయింది, నా దృష్టిలో కూడా అరటిపండేది, అరటి తొక్క కాదు. కృష్ణుడు తీసుకుని తినేసేసాడు. మనం ఎవరినన్నా ఒక గెస్ట్ని ఇంటికి పిలిచి చక్కగా కూర్చోబెట్టి ఆయనకి ముందుకొచ్చి ప్లేట్లో అరటిపండు ఇవ్వటం కదా, వద్దు వద్దండి నేనున్నాను అని చెప్పి చక్కగా అరటిపండు చక్కగా వలిసి పండు బారేసి తొక్క తినమంటే నషాలను అంటుతుంది ఆయనకి. ఇంత చక్కగా ఆహ్వానించి కూర్చోబెట్టి పండు వలిసేసి పండు బారేసి తొక్కిస్తావా, తొక్కిస్తే అసలు నీ ఇల్టి గడప తొక్కను నేను ఇంకా అని చెప్పేసి వెళ్ళిపోతాడు బయటికి. కృష్ణుడు చూడు ఆ భక్తుడి భావాన్ని తీసుకుంటాడు. సో రంగనాథ స్వామి కల్లో కనిపించి గోదాదేవి ధరించిన పూలం వల్ల నేను ధరిస్తాను అంటున్నాడంటే ఆ శుద్ధ భక్తుల యొక్క భావన. మనం ఇలాంటి భావాల్ని అనుకరించకూడదు, అనుసరించాలి. సో గోదాదేవి యొక్క భావన అనుసరించాలంటే ఏం చేయాలి, ఆమె జీవితాంతం పూల సేవ చేసింది భగవంతునికి, ఆ పూలకుండే లక్షణాలను మనం కలిగి ఉండాలి. పూకుండే లక్షణం ఏంటంటే ఆచార్యులు చెప్తున్నారు, ఒకటి వచ్చి తాజాదనం, ఫ్రెష్, దేవుడికి ఫ్రెష్గా ఉండేటువంటి పూలం వల్ల ఇస్తాం. మనకుండే అనుగ్రహం ఇంకోటి ఉంది. గోదాదేవిని మనం ఎలా అనుసరించాలో తెలుసా, ఆమె పూలమాల ధరించి భగవంతుని గేసింది కదా, భగవంతుని గేసిన పూలమాల మనం ధరించాలి. స్వామికి ప్రసాదంగా ప్రసాదం గార్లెండ్ మనం ధరించాలన్నమాట. పూలకుండే ఒక లక్షణం తాజాదనం. తాజాదనం అనంటే మనం ఫ్రెష్గా ఉండే ఫ్లవర్స్ భగవంతునికి ఇస్తాం. మన జీవితం కూడా ఫ్రెష్గా ఉన్నప్పుడే భగవంతుని సేవ చేయాలి. ఎప్పుడో భగవద్గీత అంటే చాలామంది ఏమంటారు, మన స్టాల్స్లో డివోటిస్తో స్వామి 20లో ఎందుకు స్వామి, 60లో చూద్దాంలే అంటారు. అదేదో 60 దాకా ఆయన ఉండేటట్టు అక్కడ 60 దాకా ఉంటారు, నేను బాండ్ పేపర్లు ఏం రాసి పెట్టుకున్నాను చెప్పండి మీరు. ఏ క్షణం ఏం జరుగుతుందో వీన్ ఎవరునో మనకు తెలియదు, మనం ఇప్పుడే జాగ్రత్త పడాలి. సో న్యూ ఇయర్ కొత్త సంవత్సరం అంటే ఇదే మనం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు నుంచైనా నేను జాగ్రత్త పడి భగవంతుని నేను గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. తాజాదనం అంటే మన జీవితం తాజాగా ఉన్నప్పుడే భగవంతునికి సమర్పించాలి. రెండవది స్వచ్ఛత. పువ్వు దేనికి అంటే స్వచ్ఛతకి. మనం కూడాను స్వచ్ఛంగా నిర్మలమైనటువంటి మనసుతో భగవంతుని సేవించాలి. మూడో లక్షణం ఏంటంటే పువ్వు ఎప్పుడు సున్నితంగా ఉంటుంది. మన హృదయం కూడా సున్నితమైన హృదయం, కఠినమైన హృదయం భగవంతుడు ఉండడు. కఠినమైన హృదయంతో ఉంటే స్వామి నివాసం కాదనమాట. అందుకని ఇప్పుడు మన హృదయాలు కఠినంగానే ఉన్నాయి, నామ సంకీర్తన భాగవత చర్చ చేయడం వల్ల అవి సాఫ్ట్ అవుతాయి. సాఫ్ట్ హార్టెడ్, సున్నితమైన హృదయం భగవంతునికి ఇష్టం. సో ఇవన్నీ ఈ మూడు పువ్వుకుండే లక్షణాలు. ఈ లక్షణాలు ఉండేటువంటి భక్తుడిని కూడా భగవంతుడు ఒక పువ్వులాగా తీసుకుంటాడంట. ఈ ధనుర్మాసంలో గోదాదేవి తల్లికి మనం ప్రార్థించాలి, ఆ పువ్వులాగా ఈ లక్షణాలను పొందేటువంటి అనుగ్రహం నాకు ఇవ్వు తల్లి, దానివల్ల నేను భగవంతునికి ఒక పూజా పుష్పంగా ఉపయోగపడతానని చెప్పి మనందరం కూడా ప్రార్థిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. మీ అందరికి చాలా ధన్యవాదాలు. శ్రద్ధగా సహనంగా మీరు ఈ నూతన సంవత్సరం రోజున భగవంతుని యొక్క కథా చర్చ విన్నందుకు, గోదాదేవి యొక్క లక్షణాలను మీరు మననం చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హరే కృష్ణ. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి, శ్రీ శ్రీ గౌర్ణితాయికి, శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి, శ్రీ శ్రీ సీతారాం లక్ష్మణ్ హనుమాన్జీ మహారాజుకి, సమవేత గౌర భక్త బృందకి, ఇస్కాన్ వర్తమాన గురు బృందకి, యుగధర్మ హరినాం సంకీర్తనకి, శీల ప్రభుపాదకి, నితాయి గౌర ప్రేమానందే హరి హరి బో. ధన్యవాదాలు.